వివేకభ్రష్టుడు.
భారతీయ సంస్కృతి ప్రపంచంలో ఉత్తమోత్తమమైంది. మన మహర్షులు వేద వేదాంగ పారంగతులు, తపస్సంపన్నులు, ధర్మార్థ కామ మోక్ష సాధనలో నిష్ణాతులు, నిరంతర వేదాధ్యాపన తత్పరులు. అలాంటి వారిలో కూడా కొంతమంది వివేకాన్ని కోల్పోయి అధర్మానికి పాల్పడి పతనమవుతారు. అలాంటి వారి పతనం గంగాభవాని ఆకాశం నుంచి పాతాళలోకంలో పడి భ్రష్టమైనట్టుగా ఉంటుంది. ఉదాహరణకు ఒక పద్యంలో ఇదే భావాన్ని ఒక మహాకవి వ్యక్తం చేస్తాడు. ఆకాశంబున నుండి శంభుని శిరంబు, అందుండి సుశ్లోకంబైన హిమాద్రి. ఆకాశంబున నుండి శంభుని శిరంబు, అందుండి సీతాద్రి. సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి, భూలోకంబునందుండి అస్తోకాంబోధి. పయోధి నుండి పవనాంధోలోకముంజేరే గంగా కూలంకష పెక్కుభంగుల్ వివేక భ్రష్ట సంపాతముల్ అన్నారు. అంటే ఎక్కడో దేవలోకంలో విష్ణుమూర్తి పాదాగ్రాన జన్మించి కిందికి ప్రవహించి ఆకాశ మార్గంలో కిందికి జారి శివుని శిరస్సు పోయబడి అక్కడ విశ్రమించి అక్కడి నుంచి హిమాలయ పర్వతాగ్రం మీద పడి అక్కడి నుంచి భూమిపై పడి భూమి మీద నుంచి సముద్రంలో చేరి అక్కడి నుంచి పాతాళలోకంలోకి ప్రవహించి దిగజారి దిగజారి భ్రష్టమైపోయింది గంగానది అంటారు. వివేక సంపన్నులైన మహాత్ముల యొక్క మనస్సు జీవితం కూడా ఇట్లాగే అధర్మ మార్గంలో సంచరిస్తే భ్రష్టమై పతనమైపోతుంది అని ఈ పద్యం యొక్క భావం. కావున మహాత్ములైన వారు, విద్యా వినయ సంపన్నులైన వారు అధర్మ మార్గంలో సంచరించకుండా ఉంటే ఇటువంటి పతనం లేకుండా ఉంటుంది. అలా అధర్మ మార్గంలో చరిస్తే మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఏ తప్పు చేసినా సరే ఉత్తమమైన లోకాల నుంచి, ఉత్తమమైన స్థితి నుంచి, ఉత్తమమైన పదవి నుంచి భ్రష్టులై పాతాళ లోకంలో పడిపోతారు. అందువల్ల వివేకులైన వారు ఉండి జీవితాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఉదాహరణకు ధర్మరాజు ఉన్నాడు, పాండవ శ్రేష్ఠుడు, పాండవ అగ్రజుడు,
ధర్మానికి మారు పేరు,
ధర్మ మూర్తి భవించినటువంటి ఒక చక్రవర్తి. ఆయన కూడా ఒక పొరపాటు చేస్తాడు. జూదం సత్వవ్యసనాలలో ఒకటి. వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రళదనం అని సప్తవ్యసనాలుగా చెబుతారు. అందులో మొదటిది వెలది.
అంటే వెలయాలు అన్నమాట,
స్త్రీ సంపర్కం. ఇది మొదటి వ్యసనం. రెండవది జూదం. ధర్మరాజు అంత గొప్పవాడైనా సరే, అంత ధర్మాత్ముడైనా సరే, ఈ జూదం అనే వ్యసనానికి లోబడి తన భార్యను, అన్నదమ్ములను, రాజ్యాన్ని కోల్పోయి భ్రష్టుడైపోతాడు. తర్వాత తిరిగి సంపాదించుకుంటాడు. తిరిగి సంపాదించుకోవడానికి ఎంత కష్టపడవలసి వచ్చిందో అది లోక విదితమే, అందరికీ తెలుసు. అలాగే నహుషుడు 1000 యజ్ఞాలు చేస్తాడు, ఇంద్రుడితో సమానం అవుతాడు, ఇంద్ర పదవిని పొందుతాడు. పొంది అహంకారానికి పాత్రుడవుతాడు. ఇంద్రుడంత వాడినైనానే అని గర్విస్తాడు. గర్విత మతి అయి అందరిని కూడా తిరస్కరించి అవమానపరుస్తాడు. ఇంద్రుడి రథాన్ని ఎక్కి బ్రాహ్మణులతో ఆ రథాన్ని లాగిస్తాడు. ఇంద్ర పదవిని పొందాను కదా అని చెప్పేసి ఇంద్రుడి భార్య అయిన శచీదేవిని కూడా తనకు తన దగ్గరికి రమ్మని చెప్పేసి కోరుతాడు. తన రథాన్ని బ్రాహ్మణులతో లాగించి వాళ్లను అవమానపరుస్తాడు. అప్పుడు బ్రాహ్మణ శాపగ్రస్తుడై కొండ చెరువై పడిపోతాడు. మళ్ళీ పూర్వజన్మ పొందటానికి ఎంతో కాలం పడుతుంది. నహుషుడు ఇన్ని యజ్ఞాలు చేసి ఇంద్రుడంత వాడై ఇంద్ర పదవిని కూడా పొంది ఇట్లా భ్రష్టుడై పతనమైపోతాడు. అలాగే రావణుడు, అసురుడు, రావణాసురుడు అంటారు, ఆయన కూడా వేద వేదాంగ పారంగతుడు, గొప్ప శివభక్తుడు, గొప్ప తాత్వికుడు, నాట్య శాస్త్రాన్ని రచించినటువంటి నాట్య కోవిదుడు. అలాంటి వాడు కూడా జీవితంలో ఒక తప్పు చేయటం వల్ల భ్రష్టుడై పతనమైపోయి రాముడి చేతిలో హతమైపోతాడు. ఏమిటి తప్పు? అంగన సహచర్యం, పరస్త్రీ అపహరణం, మహాలక్ష్మి సంపన్నురాలైనటువంటి, మహాలక్ష్మితో సమానమైనటువంటి, మహాలక్ష్మియే సీతగా మానటువంటి ఒక పవిత్ర స్త్రీమూర్తిని దొంగిలించి తీసుకుని వెళ్ళి హింసించి భయపెట్టి నరకాన్ని చూపిస్తాడు. అందువల్ల రాముడి చేతిలో నిహతుడైపోతాడు. అంత తెలివైన వాడు, అంత శివభక్తుడు, వేద పారంగతుడు కూడా భ్రష్టుడై పడిపోతాడు. అలాగే నేర్చుకోవలసింది ఏమిటంటే, విజయ వినయ సంపన్నులైన వాళ్ళు వివేకాన్ని పొందాలి. వివేకాన్ని పొందిన తరువాత తమ జీవిత మార్గాన్ని సుగమం చేసుకోవాలి. వివేక సంపన్నులై వివేకాన్ని కోల్పోయి ఏ సందర్భంలో కూడా ఏ నిమిషంలో కూడా అధర్మ మార్గంలో సంచరించి గంగా నది వలె, ధర్మరాజు వలె, నహుషుని వలె, బలిచక్రవర్తి వలె, రావణాసురుని వలె పతనమైపోకుండా జాగ్రత్తగా జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించుకోవాలి. ఇలాగే అంగన సాహచర్యం వల్ల కూడా ఇంకా పతనమైన వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఇది కూడా చాలా విపత్కరమైనటువంటి మానసిక చర్య ప్రవృత్తి. ఉదాహరణకు విప్రనారాయణ ఉన్నాడు, ఆయన పరమ భాగవతోత్తముడు, నిష్ఠాగరిష్ఠుడు,
ఉత్తమ కుల సంజాతుడు,
శ్రోత్రియ బ్రాహ్మణుడు. అయినా సరే దేవదేవి అనే ఒక అంగన సాహచర్యం వల్ల తన సర్వస్వం కోల్పోతాడు. తన శీలాన్ని, ధర్మాన్ని, వివేకాన్ని, సకల జ్ఞాన సంపదను కూడా కోల్పోయి భ్రష్టుడైపోతాడు. ఆయన గురించి ఏం చెప్పారంటే, ఒక మంచి సుందరమైనటువంటి పద్యం, ఆ విప్రోత్తము వజ్రసన్నిభ నిభంబై నిస్తులంబైన సద్భావంబు అంగన సహచర్య గుణసంపర్కంబునన్ లోహమై గ్రావంబై దృఢదారువై తరుణవృక్షంబై ఫలప్రాయమై పూవై తన్మకరందమై తుదకు పోబో నీళ్లకున్ పల్చనై అంటారు. అంత నిష్ఠాగరిష్ఠుడు, శ్రోత్రియ వంశంలో జన్మించినటువంటి పరమ భాగవతోత్తముడు, వజ్రంతో సమానమైనటువంటి భావం కలిగినటువంటి వాడు, చెలించినటువంటి నిస్తులమైనటువంటి భావం కలిగినటువంటి వాడు కూడా ఒక అంగన సాహచర్యం వల్ల ఆవిడ సౌందర్యానికి ముగ్ధుడై, ఇంద్రియలోలుడై, శీలాన్ని కోల్పోయి ఎట్లా పతనమైపోయినాడంటే,
వజ్రంలాగా కఠినమైన ఆయన ఆధ్యాత్మిక భావం
ఎట్లా మారిపోతుందంటే,
ఒక కఠినమైనటువంటి బరువైనటువంటి లోహమై తర్వాత ఎంతో కఠినమైనటువంటి రాయి అయి ఆ తర్వాత ఎంతో దృఢమైన ఘన వృక్షమై
తరుణ వృక్షమై ముందు లోహమై తర్వాత రాయి అయి తర్వాత ఒక దృఢమైన వృక్షమై ఆ తర్వాత ఒక లేత చెట్టు అయి ఆ తర్వాత ఒక పండులాగా అయిపోయి తదనంతరం ఒక పువ్వై ఆ పైన పువ్వులో ఉన్న మకరందమై చివరకు నీళ్ల కంటే పల్చనై పోబో నీళ్లకున్ పల్చనై అంటాడు. వజ్ర సన్నిహమై నిశ్చలమైనటువంటి సద్భావం కలిగిన బ్రాహ్మణుడు ఇట్లా పతనం అయిపోతాడు. అంగన సహచర్య గుణ సంపర్కమును అని అన్నారు. కాబట్టి
వెలది సప్త వ్యసనాలలో మొదటి వ్యసనం.
వెలయాలను చేరితే శీలం కోల్పోయి ఇన్ని విధాలుగా భ్రష్టుడై పతనమైపోతారు.
ఉదాహరణకు
విశ్వామిత్రుడు ఉన్నాడు. బ్రహ్మర్షి కావాలని చెప్పి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తుంటే మేనక వచ్చి ఆయనకు తపోహం కలిగిస్తుంది. మేనక సౌందర్యానికి అతిలోక సౌందర్యానికి ముగ్ధుడై ఆవిడను తన ఆశ్రమానికి తీసుకుని పోయి 10 సంవత్సరాలు ఆవిడతో కాపురం చేస్తాడు. తన తపశ్శక్తినంతా కూడా కోల్పోతాడు. మళ్ళీ తపశ్శక్తిని తిరిగి పొందడానికి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయవలసి వస్తుంది. అటువంటి ఒక మహర్షి కూడా అంగన సహచర్యం వల్ల భ్రష్టుడైపోతాడు. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. భూతానాం ప్రాణిన శ్రేష్ట ప్రాణినాం బుద్ధిజీవిన బుద్ధిమస్సు నరాశ్రేష్ట
నరేషు బ్రాహ్మణాస్మృత. నరేషు బ్రాహ్మణాస్మృత అంటే
బుద్ధిజీవుడు, బుద్ధిని ఉపయోగించి జీవించేటువంటి జంతువులు శ్రేష్ఠుడు. ఈ బుద్ధిజీవులలో మానవుడు శ్రేష్ఠుడు, మానవులలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. అటువంటి ఉత్తమోత్తమైన జన్మను పొంది జీవితాన్ని సాఫల్యం చేసుకోకుండా అంగన సాహచర్యం వల్ల భ్రష్టుడైనాడు విప్రనారాయణుడు. మహర్షి కావలసిన వాడు మహర్షి అవుతూ కూడా మేనక సాహచర్యం వల్ల భ్రష్టుడైనాడు విశ్వామిత్రుడు. వివేకం, సంయమనం, ఉత్తమ శీల సంపద, సత్యవాక్ పాలన, త్రికరణ శుద్ధి జీవితంలో ఉత్తమ లక్ష్యాలు. వీటిని విస్మరించి విషయవాంఛలకు గురి అవుతే ఎంతటి వాడైనా పతనం కాక తప్పదు అని మన ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి. ఆ లక్ష్యాన్ని మనసులో పెట్టుకొని జీవితాన్ని సన్మార్గంలో నిరంతరం నడిపించే ప్రయత్నం చేయాలి.